మూడో స్కందం 33వ అధ్యాయం కపిలుని కార్యకలాపాలు మైత్రేయ వాచ ఏం నిశమ్య కపిలస్య ఉచోజనిత్రి సాకద్దమస్య దయదా కిల దేవభూతి విశ్రస్తమోహపటల తనువి ప్రణమ్య తుస్తావదత్త విషయాంకిత సిద్ధభూమి. శ్రీ మైత్రేయుడు ఇంట్లో పలికను కపిల భగవాన్ తల్లి, కర్దామిని భార్య, అవి దేవభూతి. ఆ విధంగా భక్తి యోగము మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఎడగల అజ్ఞానం అంతా తొలగినదేయను. ముక్తికి పూర్వరంగముకు సాంకేతత్వం తెలిపిన భగవంతుడికి వందనములిడి ఆమె ఈ రీతి స్తుతించి సంతుష్టిని చేసింది. కపిల భగవానుడు సాంఖ్యయోగం ద్వారా ఏ రకంగా సిద్ధభూమి సిద్ధి అవస్థకి చేరుకోవాలో ఆయన వివరించాడు. జ్ఞానం యొక్క ఉద్దేశం అది శుష్క జ్ఞానం కాకుండా మాత్రం భౌతిక జ్ఞానం కాకుండా పూర్ణ జ్ఞానం. ప్రతిదీ కూడా జ్ఞానమే, కానీ మనకు కావాల్సింది పూర్ణ జ్ఞానం, పూర్తి జ్ఞానం. కృష్ణ భగవద్గీతలో గుహ్య జ్ఞానం, గుహ్యతర జ్ఞానం, గుహ్యతమ జ్ఞానం అంత జ్ఞానమే. కానీ జ్ఞానానికి కూడా లోతులు. ఈ భౌతిక జ్ఞానం అంతా కూడా ఏదైతే మనం యూనివర్సిటీలో కాలేజీలో చదువుకుంటాం దాన్నంతా కూడా పై పై జ్ఞానం, మిడిమిడి జ్ఞానం. లేదా ఒక రకంగా చెప్పాలంటే ఆ జ్ఞానం మాత్రమే ఉన్నట్లయితే దాన్ని అజ్ఞానం అనాలి. ఎందుకంటే అది కేవలం పదార్థానికి సంబంధించినటువంటి జ్ఞానం. పదార్థానికి సంబంధించిన జ్ఞానం పశువులకు కూడా ఉంటుంది, అవి కూడా తినడం తిరగడం ఇట్లా వాటికి కూడా తెలుసు. కాలేజ్ డిగ్రీలు లేకుండా ఫ్యాక్టరీలు పెట్టకుండా అవి కూడా తింటున్నాయి తిరుగుతున్నాయి. మనం కాలేజీలు పోయి ఫ్యాక్టరీలు పెట్టి మనం కూడా కేవలం తింటూ తిరుగుతూ ఉన్నాము. అంతకంటే మనకి విషయాలు తెలియనట్లయితే దాన్ని పాలిష్డ్ యానిమల్ నాలెడ్జ్, పాలిష్డ్ పొద్దున వెంకట్రామయ్య పాలిష్ కొట్టాలంటున్నాడు ఇతడిపై. మనం పాలిష్ అయిపోయిన చేసినా అది ఇతడిపై పోదు, కానీ పాలిష్ కొడితే అదేదో బంగారం అయిపోయింది అన్నట్టుగా పాలిష్ కొట్టినందుకు మాత్రం బంగారం అయిపోతుంది అది ఇత్తడి ఇత్తడే కదా. ఆ రకంగా పాలిష్డ్ యానిమల్ నాలెడ్జ్. మామూలుగా పశువులు బజార్లో తింటూ ఉంటాయి, బజార్లో పండుకుంటూ ఉంటాయి. మనుషులు బిల్డింగుల్లో తింటూ బిల్డింగుల్లో పండుకుంటూ ఉంటే వాళ్ళు ఏమన్నా పశువుల కంటే గొప్పవాళ్ళు అయిపోయినారే పాలిష్డ్. పశువులు చేస్తున్న పనే మనం కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితులు ఆలోచనలని ఎంతవరకు ఇంద్రియ తృప్తి సెన్స్ గ్రాటిఫికేషన్ కాబట్టి దాన్ని మనం పాలిష్డ్ యానిమల్ లైఫ్ అంటే నిజమైనటువంటి జ్ఞానం అంటే పూర్తి జ్ఞానం అంటే మనకి ఆత్మకి శరీరానికి తేడా తెలియాలా, అప్పుడు మనం జ్ఞానంలో ఒక మెట్టు ముందుకు వెళ్ళినట్టు. మనిషిగా మానవ జన్మ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? మానవ జన్మ నేను, నేను వేరు, శరీరం వేరు. నేను శరీరం కాదు. ఎప్పుడైతే మనకి శరీరానికి ఆత్మకి తేడా తెలుస్తుందో పుస్తకాలు డబ్బులు తెచ్చారే తీసుకోండి. కొన్ని తీర్థం ప్రసాదాలు శరీరానికి ఆత్మకి తేడా తెలుసుకున్నప్పుడు మానవ జన్మ మన మనిషి అని చెప్పుకోవచ్చు, లేకపోతే పిల్లులకి కుక్కలకి మనకి తేడా ఉంది. అంటే మొదటి స్థాయి మనం 5th standard, 10th standard, డిగ్రీ స్టాండర్డ్ ఆ రకంగా మనిషికి మొదటి స్థాయి జ్ఞానం. నేను మనిషి అని చెప్పాలంటే మనిషిలాగా బతకపోవచ్చు, కానీ మనిషి అని చెప్పుకోవాలంటే ఆత్మకి శరీరానికి తేడా తెలియాలి. కనీసం ఆ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మనం విజ్ఞానం చేసుకోవాలా. రియలైజ్డ్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, అప్లైడ్ నాలెడ్జ్. కనీసం మనం నేను శరీరం కాదు, ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మని మనిషి చెప్పుకోవచ్చు. కానీ మనిషిలాగా బతకాలంటే మళ్ళీ మనం ఆధ్యాత్మికంగా కూడా బతకగలగాలి. అంటే నేను శరీరం కాదు, ఆత్మ అన్న తర్వాత మనం ఆధ్యాత్మికంగా బతకాలి, లేకపోతే ప్రయోజనం ఏమైంది? మనం ఏదైనా విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని మనం రోజు మనం శాకాహారం తినాలా, పళ్ళు పాలు తినాలా, అది ఆరోగ్యానికి మంచిది. కానీ మనం తినేది వేపుళ్ళు, తీపులు, మాంసాహారాలు తెలుసుకుని లాభమే, మనకు రుచించదు. బట్ మనం తెలుసుకున్నా కూడా, ఆరోగ్యానికి ఇది మంచిదని తెలిసినా కూడా మన జీవచాపల్యంతో మనం కక్కుర్తి పడుతూ మనం ఆరోగ్యానికి మంచివి కానటువంటి పదార్థాలు తింటూ ఉంటాం. బట్ ఆ జ్ఞానానికి ప్రయోజనం ఏమి? దాన్ని మన ఇంట్లో షెల్ఫ్లో పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలు ఎంతో జ్ఞానం ఉంటుంది. కానీ పుస్తకాల్లో ఎంతో జ్ఞానం ఉంది, ఆ పుస్తకాలు షెల్ఫ్లో ఉన్నాయి, కానీ నీకు తలకెక్కింది ఏమండి? అంతే కదా రావణే, అంతే కదా. పుస్తకాల జ్ఞానం కానీ అందరికీ తెలుసు, మనకేమన్నా వంట పట్టిందా, అది మన తలకాయలు ఏమైనా దూరిందా ఎంతో కొంత, దానివల్ల మనం బతికే విధానం మారిందా, అప్పుడు ఆ పుస్తకాలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రయోజనం కదా, లేకపోతే ప్రయోజనం ఈ రకంగా రెండో స్థాయి జ్ఞానం వచ్చి నేను శరీరం కాదు ఆత్మ అయిన తర్వాత ఆధ్యాత్మిక బతకడానికి మనకు కొంత సావధానం కొన్ని మెలకువలు మనకి తెలియాలా అది మనకి ఎట్లా తెలుస్తుంది అది మనకి గురువుల సాంగత్యం ద్వారా చైత్య గురువు బాహ్య గురువు చైత్య గురువు అంటే మన హృదయంలోనే పరమాత్ముడు ఉన్నాడు మనం ఆయన్ని ఆయన గొంతు వినగలిగితే మనం ఆయనతో సంబంధం పెట్టుకోగలిగితే మనందరి శరీరం లోపల ఆత్మతో పాటు పరమాత్ముడు కూడా ఉన్నాడు మనం ఆయనతో సంబంధాన్ని పెట్టుకోగలిగితే లేదా ఆయన మనకి హెచ్చరిస్తున్నది మనం వినగలిగితే మన వెంటనే ఎప్పటికప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలా ఎలా బతకాలో మనకి తెలుస్తుంది లేదా బయట నుంచి మనకి ఎవరైనా చెప్పాలా బతకడం తెలిసినటువంటి ఆయన ఎవరైతే ఆధ్యాత్మికంగా బతకగలుగుతున్నాడో ఆ వ్యక్తులు మనకి చెప్పాలా నువ్వు ఇట చెయ్యి ఇట చెయ్యి అప్పుడు నీకు ఆత్మ అనుభవం కలుగుతుంది కేవలం మనం చిలక పలుకుల్లాగా చిలకలు ఉండగా రామ్ రామ్ అంటూ ఉండే వాటికి ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటుంది చిలకలకి రామ్ రామ్ అని నేర్చుకుంటే నేను బూతులు నేర్చుకోను లేదా చిలకలకి బూతులు నేర్పిస్తే రాగానే తిడుతూ ఉంటాయి ఏదైనా నేర్పిస్తే చిలకలు అది తిడుతూ ఉంటాయి ఇంటికి ఆడ రాగానే చిప్పో చిప్పో అంటే ఇంటికి ఆడ రాగానే పలకరించడానికి రామ్ 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 వినడానికి అంత బాగుంటుంది కానీ చిలకి దానికి తెలియదు రామ్ రామ్ అంటే చిప్పో అంటే ఏది నేర్పిస్తే నేర్చుకుంటాం కానీ మనుషులకి అర్థమవుతుంది కాబట్టి మనం వచ్చిన చీపోయాను ఎందుకనాలా రామ్ రామ్ అని చెప్పి మనం వాళ్ళు గౌరవించాలా మనం కూడా బాగుపడాలా మానవ జన్మ అంటే మనం చిరాగ్గా ఉండడం మనం మోహం చిట్లించుకోవడం మనం మూతి ముడుచుకోవడం లేదా మనం అప్సెట్గా ఉండడం ఇన్ని కూడా మంచి లక్షణాలు కాదు మనకి దాన్ని ఎదుటి వ్యక్తులు కనపడంగానే వాళ్ళని చిరునవ్వుతో వాళ్ళని గౌరవిస్తూ పలకాలంట అతిథి ఎవరైనా కూడా మన ఇంటికి వచ్చారంటే శత్రువైనా కూడా మన ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చాడంటే అతనికి ఆ అనుభవం కలగాల అంటే మన ఇంట్లో నా ఇంట్లో ఉన్నంతవరకు మీకు ఏ హాని కలగదు కొట్టుకోవడాలి బదాలు కొట్టుకోవడం కానీ నా ఇంట్లో ఉన్నంతవరకు అతిథి గౌరవించాలి అందుకే మహాభారత యుద్ధంలో వాళ్ళు యుద్ధ మైదానాలు పోయినప్పుడు వాళ్ళు పచ్చపచ్చగా కొట్టుకునేవాళ్ళు మళ్ళీ సాయంత్రం అయిపోయి వెనక్కి రాగానే వాళ్ళంతా కూడా కలిసి చక్కగా భోజనం చేసి అంటే డ్యూటీ దగ్గర డ్యూటీ తర్వాత వ్యక్తుల్లాగా మనం ఏ రకంగా ఒకరిని గౌరవిస్తాం మనం ఇతరుని గౌరవించినప్పుడే మనం గౌరవాన్ని ఆశించవచ్చు ఇతరుని క్షమించినప్పుడే మనం భగవంతుడి చేత మనం క్షమని అడిగేటువంటి అధికారం మనం మనుషుల్ని క్షమించడం వాళ్ళని తీవ్రంగా దండిస్తూ ఉంటాం మందలిస్తూ ఉంటాం మనం పొరపాటు చేస్తే కూడా క్షమించు ఎందుకు క్షమించాలి అని మనం ఏమన్నా క్షమించామే ఇతరులకి అంటే తదే రకంగా బైబిల్లో కూడా ఉంది, డూ అన్ టు అదర్స్ వాట్ యు విష్ టు బి డన్ అన్ టు యు. ఇతరుల నుంచి నువ్వు ఎలాంటి గౌరవాన్ని మర్యాదని ఆశిస్తావో ముందర అది నువ్వు ఇతరులకు ఇవ్వడం నేర్చుకో. అంతే కదా, అది కాకుండా వ్యక్తుల మధ్య సంబంధాలు కావాలంటే ముందు అహంకారంతో ప్రతి మనిషిగా విజరుడు ఉంటాడు, నేనెందుకు ముందు. కానీ తొందర తొందరగా మనం వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవాలంటే కొద్దిగా మనం అహంకారాన్ని వదిలిపెట్టుకుంటే టక్. అందుకే అహంకారం లేనటువంటి వాడు ఎటువంటి వ్యక్తులైనా కూడా లంగ తీసుకోగలడు, ఎటువంటి వ్యక్తులతోనైనా కూడా కలిసిమెలిసి బతకగలడు, తర్వాత ఎటువంటి వ్యక్తినైనా కూడా మార్చగలడు. మనం అహంకారాన్ని వదిలిపెట్టలేనప్పుడు అంటే మన జీవిత వికాసం కుంటుపడుతుంది. కొద్దిగా మనం అహంకారాన్ని వదిలిపెట్టినట్టయితే అంటే వినడానికి తయారవ్వాలా, మనం కొద్దిగా తగ్గడానికి తయారవ్వాలా, కొద్దిగా క్షమించడానికి తయారవ్వాలా. ముందు మనం, ముందు స్టెప్, మొదటి అడుగు మనం వేసి భగవంతుడికి మనకు సంబంధం కావాలంటే సంసారంలో వ్యక్తుల మధ్య సంబంధాల విషయం వచ్చినప్పుడు వాడు మాట్లాడితే కదా నేను మాట్లాడేది ముందర వాడిని చేస్తే కదా. కానీ దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి అట్లా కాదు, నువ్వు ముందు నాకు చేస్తే కదా నేను నేను చేస్తే కదా పోవాలి అంటాడు. ఆయనకేం పని మనం చేయలేదు, మనం ముందు భగవంతుడి అనగా మనం పడాలి అప్పుడు భగవంతుడు. అందుకే భగవంతుడు చదువుతున్నాడు, పత్రం పుష్పం ఫలంతో ఏం యోమే భక్త, ఏదో ఒక రకంగా నాకు వచ్చి పండు ఫలం దేవుడికి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి మనం. ఇవ్వగానే దేవుడు మనకి ఎంతో ఏడు ప్రారంభిస్తారు. అక్కడ స్టోరీ ఉంది, హలో భగవంతుడికి పండు ఇస్తుంది, తాకి పండంత బంగారం దొరుకుతుంది, పండంత బంగారం దేని కూడా కనుక్కోవచ్చు పోయామా చెప్పలేము, బస్తాలు బస్తాలు పడుకోవచ్చు. తో భగవంతుడు ఆయన గొప్ప, ఆయన మనం ఆయనకు ఉడతా భక్తి ఏదో మన తావతికి మన స్తోమతికి చెందినట్టుగా మనం హోదాకి చెందినట్టుగా భగవంతుడికి ఇచ్చినట్లయితే భగవంతుడు ఇచ్చేది మనం ఊహించలేనంత ఉంటుంది. కానీ ముందు స్టెప్ మన వైపు నుంచి భగవద్గీతలు భగవంతుడు నాకు ఇచ్చేయి నీకు ఇచ్చేయి అంటే ఆయనకు అవసరం అని కాదు, మనం ఆయన నుంచి ఏదైనా ఆశించాలంటే ముందు మనం అంత ఎంతో భగవంతుడికి చేయాలి. అందుకే ఆయన ఇది చేయి అది చేయని భగవద్గీతలు చదువుతున్నాడు. భగవంతుడు ఇంకో శ్లోకంలో మన్మనాభ మద్భక్తో మధ్యాజీవం నమస్కృతం, బస్ నిజానికి భగవంతుడు సేవ చేయడంలో ఏమాత్రం మనకి ఇబ్బంది లేదు, ఖర్చు లేదు. కానీ మన అహంకారం వల్ల, మన అజ్ఞానం వల్ల మనం అన్నిటికీ దగ్గర అవుతూ ఉంటాం, కానీ భగవంతుడికి దూరంగానే ఉంటాం. అన్నిటికీ దగ్గరైనా కూడా మనకి దొరికేదే ఉంది, భగవంతుడు మనకు దూరం అయినట్లయితే మన దగ్గర ఏం లేకపోయినా కూడా మనకి లోటే ఉంది, భగవంతుడు మనకు దగ్గరైనట్లయితే. తెలుసుకోవాలా భగవంతుడితో సంబంధం. ఇది రెండో స్థాయిలో మనం, నేను ఆధ్యాత్మికంగా బతకాలంటే నేను బాహ్య గురువు లేదా చైత్య గురువు. బ్రహ్మదేవుడు ఆయన డైరెక్ట్గా లోపల నుంచి పరమాత్ముడి నుంచి ఆయన ఉపదేశాన్ని పొందాడు, ఎందుకంటే అప్పుడు బయట గురువులు ఎవరు లేరు. బ్రహ్మదేవుడు ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి మనిషి. భగవంతుని చూడాలంటే యోగ్యత కావాలి, భగవంతుడు మనకు కనిపించి ఉపదేశించాడు. అంటే భగవంతుడు కనిపించాడంటే మనం చాలా గొప్పవాడు అయినట్టే లెక్క. అంతే కదా, భగవంతుడు దర్శనం కలిగిందంటే. కాబట్టి బ్రహ్మదేవుడు ఆయన ఆయనకు చెప్పే గురువు ఎవరు లేరు. అంటే బ్రహ్మదేవుడి గురువు వచ్చి సాక్షాత్ నారాయణుడు, ఆది కవి, ఆది కవి. అందుకని భగవంతుని ఏం చేస్తాడు, కనిపించకుండా లోపల నుంచి మాట్లాడాడు. నువ్వు తపస్సు చేయి, నువ్వు మనసుని ఇంద్రియాలని నువ్వు అదుపులోకి తెచ్చుకో, అప్పుడు మాట్లాడుతున్న నన్ను నువ్వు చూడగలుగుతావు. భగవంతుడు మాట్లాడాడు లోపల నుంచి. ఆయన బయట చదువుతున్నాడు, పై నా కింద ఎక్కడైతే పుట్టాడో ఆయన, ఆయన కమలం మీద పుట్టాడు. కమలానికి దండం ఉంది, అది వెళ్ళి నారాయణ బొడ్డు, నారాయణ బొడ్డు. బ్రహ్మదేవుడు ఆయన కమలం మీద ఆయన ఉత్పత్తి జరిగింది. భగవంతుడు ఆయన ఏం బ్రహ్మదేవుడు ఏం చేయాలో తెలియలేదు. ఆయన కింద చూసుకుంటే పెద్ద సొరంగంలాగా పోతుంది, దానిలో దూరాడు ఆయన తూడి కమలం. పోతుంటే పోతుంటే ఎంత పోతున్నా కూడా పోతాను ఆయన, ఎందుకంటే ఈ జగత్తుకు అంతు లేదు. ఆయన పోయాడు, పోయి ఏం ఎడిపోయినా కూడా ఏం కనపడలేదు. మళ్ళీ పైకి వచ్చింది, అది పైన చూస్తున్నా కూడా ఆయనకి ఏం అర్థం కావట్లే. ఆయనకి ఆయన ప్రశ్న వచ్చింది, నేను పుట్టాను ఎంపై చేయడం కోసం పుట్టాను, నేను పుట్టాను ఎవరు నన్ను పుట్టించారు, ఇంకా ప్రశ్నలు వస్తాయి కదా మనకుంటే. మనందరికీ తెలుసు తల్లిదండ్రులు, అదే రకంగా మనం సుఖపడడానికి మనం ఏర్పాట్లు చేసుకుంటాం. పిల్లవాడి దగ్గర నుంచి పిల్లవాడు పుట్టంగానే కూడా అతను నాలుగు సంపరిస్తూ ఉంటాడు, తల్లి శరీరం మీద వెతుకుతూ ఉంటాడు, స్తనాలు బ్రెస్ట్. ఎవరు చెప్పారండి, ఎక్కడ పడితే అక్కడ చీకటి, ఆయన తల్లి స్తనం దగ్గరికి వెళ్ళి చీకుతూ ఉంటాడు. అంటే ప్రతి మనిషి కూడా ఆనందాన్ని అన్వేషణ మన లోపలే ఉండేది. కానీ బ్రహ్మదేవుడు ఆయన లోపల నుంచి, నువ్వు బయటంతా ఎదగమాక నువ్వు నీ బహిర్ముఖ స్వభావం నుంచి నువ్వు అంతర్ముఖుడు ఒక జీవితంలో జీవితం అంతా కూడా చెడగొట్టుకుని ఎన్నో చేదు అనుభవాలు పొంది ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొని జనాలంతా కూడా బయటంతా కూడా ఆకాశం లోపల నీళ్ల లోపల భూమి లోపల లోతులు లోతులు పోతున్నారు. అంత పోయి 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 మళ్ళీ ఆఖరికి ఇసుకొచ్చి వాళ్ళు వేసారిపోయి వాళ్ళు మెల్లిగా మనశ్శాంతి కోసం మళ్ళీ కూర్చోవడం ప్రారంభిస్తారు, అంతర్ముఖ జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి మానవ జన్మ క్రితం మన విద్యల మెడలు కట్టడం కోసం కాదు, మానవ జన్మను నోట్లు కోట్లు సంపాదించడం కోసం కాదు, మానవ జన్మ లుక్ ఇన్ సైడ్ లోపల చూసుకోవడం కోసం. వాళ్ళకి తెలియదు మనం ధ్వని ద్వారా అంతా పొందగలం. మామూలుగా ఎప్పుడైనా మన ఆలోచన లేదా ఆలోచన వస్తుంది, ఆలోచన కానీ మనం పనిచేయడం ప్రారంభిస్తాం, దానికి కావాల్సినటువంటి వసతులు సమకూర్చుకుంటాం. ఇల్లు కట్టాలి లేదా ఒక ఆలోచన, నాకంటూ సొంత ఇల్లు ఉండాలా ఆలోచన, మెల్లిగా దానికి కావాల్సిన డబ్బు కావాలా, ప్లానింగ్ కావాలా, మనుషులు కావాలా, సామాను కావాలా, ఈ టైంలో ఈ పని కావాలా, ఒక ఆలోచన ఇల్లు కట్టాలా, దాని నుంచి మనం మిగతా అన్ని కూడా అంటారు. అదే రకంగా భగవంతుడి యొక్క అవసరాన్ని మనం గుర్తించినట్లయితే కృష్ణుడి యొక్క అవసరాన్ని మనం గుర్తించినట్లయితే జీవితంలో అన్నీ కూడా మనకి సమకూరుతాయి. ఎందుకంటే అన్నీ ప్రదానం చేసేటువంటి వాడు, అన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. కానీ మనం కృష్ణుని దగ్గర పెట్టుకోవడం నేర్చుకుంటే చాలు జీవితంలో. ప్రభుపాద ఆయన ఏం చేశాడు, కృష్ణమంతం దగ్గర పెట్టుకున్నాడు, డబ్బులు వచ్చాయి, మనుషులు వచ్చారు, ఆయన భగవంతుడికి తనవి దగ్గర చేసుకోవాలనుకున్నటువంటి ప్రచారం అంతా కూడా చేసుకున్నాడు. ఆయన కేవలం ఒక కృష్ణుని దగ్గర పెట్టుకుని ఆయన ప్రపంచం అంతా కూడా నేను భక్తి ప్రచారం చేయాలి, కృష్ణ మన దగ్గర పెట్టుకున్నాడు, నేను ప్రపంచం అంతా కూడా ప్రచారం చేయాలి. ఆయన దగ్గర దమ్మిడి లేదు, వయసు అయిపోయింది అవుట్, టైం లేదు, 77 వయసు. కానీ భగవంతుడు కావాలంటే వయసుతో సంబంధం అంటే మనం 17 వయసు అయిన దేవుడికి ఏం చేసుకోలేము. కానీ ప్రభుపాద 77 వయసు వచ్చి ఆయన ఎడాపెడ దేవుడి తెరిపి లేకుండా తీరిక లేకుండా పనిచేస్తాడు. నేను ఆయన తెలుసు దేవుడి దగ్గర పెట్టుకోవాలా, తర్వాత మనం భగవంతుడు చెప్పినట్టు పనిచేస్తూ ఉంటాను. అటు మనకి రెండో స్థాయి జ్ఞానం వచ్చి మనకి భగవంతుడితో మనకి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మనం ఎట్లా మాట్లాడాలా, ఎట్లా పనిచేయాలా. భగవంతుడితో సంబంధం ఉన్నవాళ్ళు ఏది కూడా నాకేం సంబంధం అందరు. మనకి భగవంతుడితో సంబంధం ఉందంటే అందరితో సంబంధం ఉన్నట్టే లెక్క, తప్పించుకోలేము. లేకపోతే భగవంతుడు మన దగ్గర రాని అంతే కదా. ఇప్పుడు ఓ తల్లిని మనం గౌరవిస్తూ ఉంటాం, ఒక పిల్లకాయని నెట్టి సిత్తు కొడుతూ ఉంటాం, తల్లి అంటే సంతోషపడుతున్నాయని తల్లితో బాగా మాట్లాడుతూ ఉంటాం, పిల్లవాడిని మాత్రం కొడుతూ ఉంటాం. తల్లికి ఎట్లా ఉంటున్నాయి, ఊరుకుంటున్నాయని అట్లా మనం హరే కృష్ణ. కానీ భగవంతుడు తెలియని వాళ్ళందరూ మంచి భగవంతుడు కాస్త ఆయన వదిలేస్తాడు కదా, భగవంతుడు పట్టించుకుంటాడు. ఆ రకంగా భగవంతుడితో సంబంధం ఉందంటే అందుకు ఒకసారి ప్రభుపాదని అడిగారు వాళ్ళంతా, ప్రభుపాద మీరు అమెరికా ఎందుకు వచ్చినారు, మీరు మా దేశం రామాకండి, మీరు ఎందుకు వచ్చినారు అడిగారు ప్రభుపాద. అంటే ఆయన అన్నాడు ఇది కృష్ణుడి యొక్క దేశం కాబట్టి వచ్చాను. నువ్వు మురికితనంగా మాట్లాడుతున్నావు, నీది అంటున్నావు, రేపు నువ్వు చస్తావు పోతావు, నీది ఎట్టవుతుంది, అంత కూడా కృష్ణుడికి చెందుతుంది, మేము కృష్ణుడి యొక్క సంతానం, ఇది కృష్ణుడి ఆస్తి కదా, తల్లిదండ్రుల ఆస్తి, పిల్లలు అనుభవించడం కోసం అంతే కదా, తల్లిదండ్రుల ఆస్తి పిల్లలు అనుభవించడం కోసం. కాబట్టి ఆయన మీవాడు రావద్దు అనడానికి అంతా మా భగవంతుడి యొక్క సొత్తు, అంత భగవంతుడి సంతానం, అటు ఎక్కడికి అనుభవం. అదే రకంగా ప్రభుపాద అడిగారు హౌ డూ యూ లైక్ అమెరికా, అప్పుడప్పుడు మనం ఏమన్నా ఇండియా నుంచి అమెరికా వస్తే లేదా అమెరికా నుంచి ఇండియా వస్తే మనం అడుగుతాం హౌ డూ యూ లైక్ ఇండియా, ఏమన్నా ఫారినర్ అంటే వాడు అది ఇది చెబుతూ ఉంటాడు, ఇక్కడ ఈ దుమ్మంతా నేను భరించలేకుండా నాకు అలర్జీ, ఇక్కడ నీళ్ళు తింటే నాకు విరోచనాలు పట్టుకుంటున్నాయి, ఫారినర్స్ అంతా అదే వాళ్ళకి ఏది అంటే వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉండే నీళ్ళు తాగుతూ ఉంటారు, వాళ్ళు ఈ దుమ్ము దుళ్ళి లేకుండా బతుకుతూ ఉంటారు, ఇక్కడ రాగానే అంటే తయారవుతూ ఉంటాడు, తర్వాత ఇక్కడ నీళ్ళు తాగి విరోచనాలు కానీ వాళ్ళు రాగానే బాటిల్ పెట్టుకుంటే తింటుంటారు, సంఖ్యలో బాటిల్ పెట్టుకుంటే నీళ్ళు పడదు. కానీ ప్రభుపాద వాళ్ళు అడిగారు అంటే ప్రభుపాద ఏమన్నాడు ఆయన మనలాంటి తలకాయ కాదు ఆయన కృష్ణ భక్తుడు. ప్రభుపాద ఏమన్నాడు ఐఆమ్ కంఫర్టబుల్ ఎవ్రీవేర్, ఎందుకంటే నాకు కృష్ణుడు అంతటా కనిపిస్తూ ఉంటాడు కాబట్టి నాకు భారతదేశం, మన దేశం, పరాయి దేశం ప్రభుపాదకి అట్లా అనిపించదు. అంటే ప్రభుపాదకి తన వాళ్ళు పరాయి వాళ్ళు ఇట్లా ప్రభుపాద వచ్చినాను అని దాన్ని అంటారు ఓపెన్ డోర్ పాలసీ. ప్రభుపాద అన్నాడు తలుపులు ఎప్పుడు బార్లో తీసింది ఎవ్రీబడి కామ్ అందరు విడాలండి. సాధు యొక్క గది తలుపులు బాడి పనులు చేస్తే తలుపు వేసుకుని చేస్తారు కదా, కానీ ఒక సాధు యొక్క గది ఎప్పుడు తలుపు వేసినా నిన్న తలుపు పట్టగానే కమేన్ కమేన్ లోపేయడం ఇంత ఓపెన్ డోర్ పాలసీ. ఇక్కడ మనకి మన సీక్రెట్ లైఫ్, మన ప్రైవేట్ లైఫ్, మన పబ్లిక్ లైఫ్ బయటికి రాగానే ఒక రకంగా, లోపల జీవితం ఒక రకం కాకుండా, ఒక మహాత్ముడైనటువంటి వాడు, సాధు అయినటువంటి వాడు, అతని పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ అనే ఉండదు. అతని లైఫ్ అంతా కూడా పబ్లిక్ లైఫ్, అతని జీవితం అందరి ముందు చూడగలిగే పద్ధతిలో అతని జీవితం ఉంటుంది. ఎందుకంటే అతనికి తన సొంత స్వార్థం అనేది లేదు, అతను బతికేది అందరి కోసం బతుకుతుంటే అతని దగ్గర ఇంకా దాచుకోవాల్సిందే ఉంటుంది కదా. కాబట్టి ప్రభుపాద ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అందరినీ లొంగ తీసుకునేవాడు. అందరూ ఆయన మాకు ఎవరికి తెలియదు అట్లా దండాలు పెట్టారు, కానీ ప్రభుపాద చూసిన తర్వాత వాళ్ళని పడిపడి దండాలు పెట్టారంటారు కదా ప్రభుపాద. ఇది వాళ్ళు తెలిసిందే ఈయన నాకు ఏ రకం మనం పిల్లవాళ్ళకి మనం చెంచేత పాలు పట్టిస్తూ ఉంటాం, ప్రభుపాద వాళ్ళ జీవితం కోసం పూర్తిగా వాడు నరకంలో బతుకుతుంటే వాడిని తీసుకొచ్చి వైకుంఠంలో తెచ్చాడే అటు వాడికి అన్నీ కూడా నేర్పించిన వాడికి ఎట్లా బతకాలి, ఏం తినాలా, ఎట్లా మాట్లాడాలా, మర్యాద ప్రతిది కూడా. కాబట్టి మనం అంత మనకి చేసినటువంటి వ్యక్తికి మనం ఏం చేస్తారో నన్ను తెలుసుకోగలం. కాబట్టి వాళ్ళంతా కూడా పూర్తిగా ప్రభుపాదకి అట్లా దండాలు పెడతాం. ఆయన చెప్పింది వేదంలాగా, నిజానికి ప్రభుపాద చెప్పింది వేదమే కదా. ప్రభుపాద మనం అంటూ ఉంటే ఎవరిని గట్టిగా ఇది చేయాలి అది చేయాలి అంటే, అంటే ఒక మనిషి ఇంకో మనిషి చెప్తే మనకు అహంకారానికి ఒక సున్నం రాసినట్టు ఇచ్చే అధ్యయనం ఏం నేను చెప్పాను నేను చెప్పింది నేను తినాలని. కానీ మనం వేదం మాట్లాడినప్పుడు మనం వినాల్సిందే, కానీ వైష్ణవులు మాట్లాడినప్పుడు మనం వాడిని ఎదిరించి మాట్లాడడానికి లేదు, మనం వాడిని తిరస్కరించడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోసం చెబుతున్నారు. మామూలుగా సంసారంలో ఏమైనా చెబుతున్నాం మనం జాగ్రత్త ఉన్నారు, వీడు మనం మోసం చేయడానికి వీడు నా జోబు కట్టడానికి తీయటి కబుర్లు చెబుతున్నాడు. కానీ మనం వైష్ణవ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన నుంచి తీసుకునేది ఏమంటుంది, అంత మనకి ఎట్లా భాగ్యం కలగాల, మనం ఎట్లా బాగుపడాలా, ఆయన చెప్పేదంతా ఆయన చెప్పినట్టు విన్నామంటే మనం బాగుపడతాం, ఆయన చెప్పినట్టు చేసామంటే మనం పని చేయకుండా తినచ్చు, మనం కుప్పలు తప్పలుగా సంపాదించుకోవచ్చు. ఏంటంటే భగవంతుడితో సంబంధాన్ని కలిగిస్తాడు వైష్ణవుడు. కాబట్టి మనం వద్దనుకున్నప్పుడు వైష్ణవుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా మనం లొంగడం ప్రారంభమవుతాం, వంగడం ప్రారంభం. వీళ్ళ దగ్గర మనం జాగ్రత్తగానే ఉంటే మంచిది, దీనిలోనే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. తర్వాత మూడవ స్థాయిలో జ్ఞానం మనకి ప్రేమ, భగవత్ ప్రేమ. అంటే మనం చెడు చేసే అవకాశం ఉండదు. ఎవరైతే భగవత్ ప్రేమను పొందుతారో అటువంటి వాళ్ళు వాళ్ళకి హాని జరిగినా కూడా వాళ్ళు ఇంకోళ్ళకి హాని చేయలేరు. ఒక వైష్ణవుడు అతనికి ఇతరులకు హాని చేయడం చేత కాదు, అతని రక్తంలో ఉండదు. ఎందుకంటే అతను ఏదైనా కూడా భరిస్తూ ఉంటాడు, సహిస్తూ ఉంటాడు, ఆయన కూడా ఏది వాడికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది భగవంతుడి భక్తుల యొక్క లక్షణం కదా. మనం భగవంతుని పట్టించుకోము, నాస్తికులు అవుతాం, రాక్షసులు అవుతాం, ఆయన కూడా భగవంతుడు మనకు మేలే చేస్తాడు లేదా. ఆయన కూడా భగవంతుడు మనకు గాలిస్తున్నాడు, తిండిస్తున్నాడు. భగవంతుని తిట్టడానికి శక్తి కూడా భగవంతుడు మనకి ఇస్తున్నాడు. నువ్వు నన్ను తిట్టాలనుకున్నా ఆల్ రైట్, మనకి ఆయన తెలివితేటలు ఇస్తాడు, మనకి శక్తి ఇస్తాడు. తర్వాత అడుగుతాడు నాన్న బాగుపడ్డా, ఏం చేసింది కాన మనశ్శాంతి అన్న కలిగిందని కలగలేదు. తర్వాత అట్లయితే మారమంటాడు, నన్ను తిట్టి కొట్టి నా విగ్రహాలు బాగుపెట్టి నన్ను తిట్టి పిచ్చాడులాగా తయారు, నా భజన చేస్తాడు ఏ రకంగా ఆనందంగా బతుకుతావు కాబట్టి భగవంతుడు మనకి తలకాయ లేనప్పుడు ఆయన అవకాశాలు ఇస్తాడు, ఇచ్చి అన్నీ చేస్తాడు. ఆయన మేము ఉత్సుకపడకపోతే అప్పుడు కనీసం నేను చెప్పిన చేయడం ప్రారంభించుకున్నాడు. అంటే భగవంతుడు తొందరపడ్డాయన, ఆయన భగవంతుడు ఓపిక్గా యుగ యుగాలు జన్మ జన్మలు భగవంతుడు ఓపిక ఎదురు చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళ పాత బుద్ధులు వదిలిపెట్టి చెడు బుద్ధులు వదిలిపెట్టి ఎప్పుడు విశాలమైనటువంటి మనస్సు కలిగి ఎప్పుడు వీళ్ళు సుఖంగా బతుకుతారు. అంటే భగవత్ ప్రేమలో ఉండేటువంటి వ్యక్తి రామాయణంలో మన రోజు రామాయణంలో వస్తుంది. యుద్ధం అయిపోయిన తర్వాత హనుమంతుడు అన్నాడు గద్ద తీసుకొచ్చి వాళ్ళంతా సీతమ్మని అందరూ కూడా హింసించారు కదా. ఎందుకంటే రావణుడు చెప్పినట్టు వాళ్ళంతా చేయాలా, ఇద్దరు ముగ్గురు తప్పించి ఆ విభీషణ్ పెళ్ళాం, విభీషణ్ కూతురు త్రిజట అశోకవనంలో సీతమ్మ గారి దగ్గర సీతమ్మ దగ్గర ఉంటుంటే ఆ మనసు మారిపోయింది. బట్ ఆయన సీతమ్మ అంటే ప్రేమ అభిమానం కలిగింది. అంటే ఇప్పుడు మంచితనం ఆమెలో కూడా దూరిపోయింది రాక్షసైన కూడా. కానీ మిగతా వాళ్ళంతా కూడా రాముడు చెప్పినట్టుగా పాప సీతమ్మ అంత అమాయకురాలు అంత గొప్ప మనిషి వాళ్ళంతా క్రూరంగా ఆయన సతాయిస్తున్నారు. హనుమంతుడు ఇవన్నీ ఆయన చూశాడు కదా. సో హనుమంతుడు లంక వెళ్ళిన తర్వాత సీతమ్మ పరిస్థితి అని చెప్పి చెట్టు మీద కూర్చుని అంత గమనిస్తున్నాడు. వచ్చి రావండి వచ్చి ఎట్లా దుర్భాషలాడి వాళ్ళందరికీ ఏమైనా ఆదేశాలు ఇస్తాడు. నాకు లొంగకపోతే ఈవెన్ మీరంతా కూడా ముక్కలు చేసి వండి, ఎందుకంటే రావణుడికి శాపం ఉంది. రావణుడు ఎప్పుడైతే అంత ముందు ఎంతమందిని రావణుడు అత్యాచారం చేశాడో వాళ్ళందరూ కూడా శాపం ఇచ్చారు. అంటే శాపం వలన రావణుడు సీతమ్మ వారిని బలాత్కారం చేయలేకపోయినాడు. ఆ శాపమేనే నువ్వు ఇంకో మాట చాలామంది శాపం ఇస్తారు, వేదవతి తర్వాత రంభ ఆ తర్వాత ఇక్ష్వాకు కులంలో రాజులు ఆ తర్వాత నలకూరు భర్త ముందే రావణుడు భార్యను రేపు చేసేది పెట్టాడు. అందుకని ఇంకా నలకూరు ఏం చేత కాదు చేసుకోలేక శాపం ఇస్తాడు. ఏం శాపది ఇక ముందెప్పుడైనా నువ్వు ఆ స్త్రీతో పర్మిషన్ లేకుండా ఆమెతో భోగం ప్రయత్నం చేసిన నీ తలకాయ ముక్కలు అవుతుంది. అప్పుడు ఇంక రావణుడు తగ్గుండాల్సి వస్తుంది. అంటే రావణుడు యొక్క వైభవాన్ని చూసి వాళ్ళందరూ కూడా లొంగిపోయి అంటే రావణుడు ఎంతోమంది అందరినీ తీసుకొచ్చి లంకలో పెట్టాడు. నేను వాళ్ళందరిలో కూడా భోగ దృష్టి మనకి రావణుడు లాంటి వాడు ఎవరు దొరుకుతాడు, ఇంత సొమ్ము ఇంత ఇది వాళ్ళందరూ కూడా లొంగిపోయారు. కానీ సీతమ్మ వారు అట్లా కాదు కదా, సీతమ్మ జోలికి పోలేకపోయినాడు చెప్పి హనుమంతులు ఆయన చూశాడు. ఆయన నాకు లొంగనట్లయితే మీరు ఏమని ముక్కలు చేసి నాకు గుండు పెట్టాడు తింటాను అని వార్నింగ్ ఇచ్చాడు. హనుమంతుడు ఏంటి చూస్తున్నాడు, హనుమంతు ఏమి ఆయన వెండ ఆయన భరించలేకపోతున్నాడు. కానీ సీతమ్మ ఒప్పుకోదు, నా రాముడొచ్చి నన్ను తీసుకెళ్ళాలా లేకపోతే నా భర్త నన్ను కాపాడినట్లు ఎట్లా అవుతుంది. నిజానికి హనుమంతుడు అన్నాడు, నేను భుజాల మీద పెట్టుకుని ఇప్పుడే తీసుకెళ్ళిపోతే ఇవన్నీ నువ్వు భరించాల్సిన అవసరం ఉంది. కానీ సీతమ్మ ఒప్పుకోదు, రాముడు వచ్చి తన భార్యను కాపాడుకోగలడు నిరూపించి రాముడు చేసిన తప్పుకి రావణ్ణి కుటుంబ సమేతంగా కుల సమేతంగా నాశనం చేసి దానికి ఏం బెదర్ లేదు భయపడలేదు. దాని అయిపోయిన తర్వాత హనుమంతుడు అంటాడు, వీళ్ళందరినీ మిమ్మల్ని హింసించినటువంటి, మిమ్మల్ని దూషించినటువంటి వీళ్ళందరినీ ఒక సుత్త వీళ్ళని, ఒక గద దెబ్బతో వీళ్ళందరినీ కూడా పచ్చడి పచ్చడి చేస్తాను. అంటే సిద్ధం అంటే వాళ్ళ తప్పే ఉంది, రాముడు చెప్పినట్టు వాళ్ళంతా చేయాలి కదా, అంతే కదా. ఈ నౌకర్లు ఉంటారు, యజమాని చెప్పినట్టు చేయాలి, వాళ్ళకేమి ఇతరులతో ద్వేషం ఉండదు. తన యజమాని చదువుతున్నాడు పోయేవాడిని అటు కొట్టిరావాడు తిట్టాడు పోయి రాదు, వాడి దగ్గర మనం పనిచేస్తున్నట్టే చేయాలి కదా చెప్పినట్టు చేయాలి. కాబట్టి ఆయన అంటాడు, అంటే సీతమ్మది అంత ఉదారమైనటువంటి హృదయం ఒప్పుగల, అందులో పొరపాట్లు అందరూ చేస్తారు, అంతేకాకుండా రాముడు చెప్పినట్టు వాళ్ళు చేస్తారు, వాళ్ళు తిని తప్పు. రాముడు చెప్పినట్టు చేయకపోయినా కూడా పొరపాట్లు అందరూ చేస్తారు, కాబట్టి మనం చంపేయడం లాభం ఉంది. కనీసం వాళ్ళు ఇప్పుడంతా తెలుసుకున్నారు ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ విజయం ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా సీతమ్మ క్షమించేస్తారు. తీరంగా భగవద్ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం పట్టించుకోరు, నేను పొరపాటు చేస్తుంటాను కాబట్టి నేను మిగతా వాళ్ళని క్షమించకుండా ఎందుకు దండించాలా. నేను సీతమ్మ ఒక స్టోరీ చెబుతాను. ఏం స్టోరీ చెప్తా, ఒక చోట ఒక పులి ఒక బల్లూకము ఒక మనిషి, ఆ మనిషి అడవిలో వస్తున్నాడు, పులి వెనకాల పడింది. పులి వెనకాల పడితే తప్పించుకోవడం ఇంకా పులి తొందర తొందరగా పరిగెడుతూ వస్తుంది. తప్పించుకోవడానికి పాలు పరిగెత్తి తప్పించుకోలేడు. అంటే పక్కనే చెట్టు ఉంటే చటుక్కున చెట్టు ఎక్కి కూర్చుంటాడు. వాడి కర్మకాల చెట్టు మీద ఒక బల్లూకు ఉంది, అక్కడ బల్లూకు అంటే పుల్లి పులి అంటుంది అప్పుడు కింద నుంచి, నువ్వు నాకు తినడానికి దక్కలేదు, కనీసం నువ్వు తిని నీకు నేను మేలు చేస్తున్నాడు అంత పూజనమంటాడు పులి. నాకు దక్కలేదు వీడు చెట్టు ఎక్కేసినాడు, కానీ నీకు అవకాశం పూజనం అంటే బల్లూకు ఒప్పు కదా, నేను తినదలుచుకోలేదు. సరే చెప్పి కనీసం వాడి కింద దోసేమంటారు, మన కింద దోసే నేను తింటాను, నేను తిన్న కిందకి తిరిగి. తర్వాత వీడు పరిగెత్తి తెలిసిపోయినాడు. బల్లుకు కూడా కొంత సమయం రెస్ట్ తీసుకోవాలా, నిద్రపోతుంది. అప్పుడు పులి అంటుంది, దీనికి ఆకలి పుట్టిందంటే నేను తింటుంది, నిద్రపోతుంది, నిద్రలేము కానీ ఆకలి పుట్టింది, దాని కిందకి దోసేను, నీకు పేట తింటుంది లేకపోతే నేను తింటుంది. అంటే వీడు వెంటనే బల్లు కిందకే దోస్తాడు. పాపం అది వెలుగుకున్నప్పుడు ఈయన్ని కిందకి తీయడానికి ఒప్పుకోలే, తినడానికి ఒప్పుకోలేదు. కానీ దుర్మార్గుడు మనిషి, మనిషి దుర్మార్గుడు అవడం వల్ల నిద్రపోతుంటే ఒప్పుతో ఒప్పుకొస్తాడు, తక్కని కింద పడుతుంది. కింద పడితే అంటే దాన్ని చెట్టు కొమ్మ తగులుకుంటుంది, తగులుకుని దాన్ని పట్టుకుంటుంది. అప్పుడు రెచ్చగొట్టడానికి పులే ఉంటుంది, వాడు నిన్ను చంపించడానికి పని చేశాడు, నువ్వు వాడితే కిందకి అంటే వాడు బల్లుకి ఏమంటుంది, నేను అతనికి అపకారం చేయదలుచుకోలేదు. బల్లుకానికి అపకారం చేశాడు, కానీ బల్లుకు అతనికి అపకారం చేయను. అంటే పాయింట్ అంటే వస్తువులైనా కూడా అప్పుడప్పుడు మంచిగా మంచి మంచిగా ఉంటాయి, కానీ మనుషులు మాత్రం వాళ్ళు మంచిగా ఉండడం చాలా కష్టం. అంటే మనుషులు హృదయం ఆరోగ్యంగా పనిచేస్తారు. మనం భక్తులం కానట్లయితే తప్పనిసరిగా ఎప్పుడు మన స్వార్థం కోసం, అందుకని నిన్న రాత్రి చెప్పాను కదా, నేను చెప్పాను ముగ్గురిని ఈ భూమి క్షమించదు భగవంతుడు క్షమించదు, నేను చెప్పాను క్లాసులు భాగవతం చెప్పాను. ఒకటి గురుద్రోహి, ఎవరైతే మనకి కృష్ణుడికి తమని జ్ఞానం ఇచ్చారో, ఎవరైతే మనకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తారో వాళ్ళకే ద్రోహం చేయడానికి ప్రయత్నం చేయడం. దాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా వాళ్ళకి చేయడం. రెండోది కృతజ్ఞుడు, మనం అతనికి మేలు చేస్తాం, అతనికి అవసరం ఆదుకుంటాం, తిండి లేనప్పుడు డబ్బు లేనప్పుడు ఆదుకుంటాం. అయినా కూడా మనల్ని ఆదుకున్న వాడిని మళ్ళీ మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు మనసు అదుపులో ఈర్షాలు మనం అతనికి ఆన్ చేయడం కానీ కృతజ్ఞుడు. కృతజ్ఞుడు అంటే మేలు చేసినటువంటి మేలు మర్చిపోయాడు. మూడవది విశ్వాసఘాతకుడు అంటే లోపల ఒక రకంగా ఉండి బయటికి మంచివాళ్ళలా కనిపిస్తాం. మనం ఒక వ్యక్తికి బాగా దగ్గరయ్యి కానీ మన ఉద్దేశం ఆ వ్యక్తిని ఎలా మోసం చేయాలని అతను అంటే విశ్వాసఘాతకుడు. ఎవడైతే విశ్వాసఘాతకుడు ఎవడైతే కృతజ్ఞుడు చేసినటువంటి మేలు మర్చిపోయి అది గురుద్రోహి. ఎవరైతే ఎలాంటి హాని చేయకుండా ఇతరులకు మేలు చేయడం కోసం బతుకుతూ ఉంటారో అటువంటి వాళ్ళు కూడా మనం మోసం చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ వల్లు మనుషులు భక్తులు కానట్లయితే వాళ్ళు ఎలా వ్యవహారం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఏ క్షణంలో భక్తుడు కానటువంటి వ్యక్తి ఎందుకంటే అతను అదుపులో లేడు కాబట్టి అతను తన స్వార్థం కోసం ఏ క్షణంలో ఏం చేస్తాడు మనకు అర్థం కాదు. మనం భక్తుడైనట్లయితే మనకు మర్యాదలు తెలుసుంటాయి, మనం భగవంతుడికి భయపడతాం, మనలో క్షమాగుణం అనేది ఉంటుంది. సో మనలో జరుగుతున్నదంతా కూడా మన మంచిగా జరుగుతుంది అనేటువంటి అవగాహన ఉంటుంది. కాబట్టి కూల్గా భక్తులు ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా వాళ్ళు అందరికీ మేలు చేస్తారని ముందుకు పోతాం. హరే కృష్ణ హరే కృష్ణ.